పద్నాలుగు వచనాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4:14. నీవు ఈ సమయం అందు ఏమీయో మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారిను నశించుదురు. నీవు ఈ సమయం బట్టి రాజ్యములకు వచ్చితేవేమో ఆలోచించుకోమని చెప్పమనెను. తల్లి అయిన ఎస్తేరు మహారాణి, పట్టపురాణి, తన జీవితాన్ని ప్రభు వాక్యంలోంచి జ్ఞాపకం చేయించబడతా ఉన్నాను. ఎస్ఎఫ్జే పరిచర్య ప్రారంభం కావడానికి ముందు పోలీస్ డిపార్ట్మెంట్ లోకి తెలిసి తెలియక దేవుని చిత్తం తెలీదు. దేవుని చిత్తం అన్న విషయం అప్పుడు తెలీదు. పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. నిలబడడానికి ఏమాత్రం హోప్ పరిశుద్ధతను కాపాడుకుంటాం, పరలోకానికి చేయగలుగుతామన్న అసలు ఆశే లేదు. అంత కఠినంగా ఉన్నాయి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ డిపార్ట్మెంట్ లోకి వచ్చాము అన్న ఆ వేదనతోటి అనుదిన ధ్యానంలో ప్రార్థనా సమయంలో దుఃఖం కలుగుతా ఉన్నప్పుడు 2009 పోలీస్ అకాడమీలో దేవుడు నన్ను బలపరిచిన వాక్యం 4:14 చివరి మాట, నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చిపోయేమో ఆలోచించుకునమని చెప్పుమనెను. ఎస్తేరు అనాథ, ఎస్తేరు అనాథ, అమ్మా నాన్న లేని బానిస, చెరగొనుకోబడ్డ బానిస. ఆశ్చర్యం ఆమెను పట్టపురాణి చేశాడు. పట్టపురాణిగా ఆమె సింహాసనం మీద ఉన్నప్పుడు తన ప్రజలకు గొప్ప శ్రమ వచ్చింది. నేనేం చేయగలుగుతాను, నేను ఆడపిల్లను కదా, నేనేమి చేయలేను కదా అన్న స్థితిలో తను ఉంటే మరుదకే ద్వారా దేవుని స్వరం ఎస్తేరును గద్దిస్తూ ఉంది. నువ్వు మాట్లాడకపోతే, నువ్వు మౌనంగా ఉంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. నిన్ను వాడుకుందాం అనుకున్నాడు, నీకు సింహాసనం ఇచ్చాడు, నీకు అథారిటీ ఇచ్చాడు, నీకు ఎంట్రీ ఇచ్చాడు, నీకు పొజిషన్ ఇచ్చాడు, నిన్ను అక్కడ కూర్చోబెట్టాడు. దేవుడు నిన్ను అక్కడ కూర్చోబెట్టిన తర్వాత దేవుడు ఎందుకోసం తీసుకొచ్చాడో ఆ విషయం నీకు అర్థం కాకపోతే, నేనేం చేయగలను ఆడపిల్లను అని అనుకుంటే దేవుడు తన కార్యాలు ఎవరి ద్వారానైనా జరిగించుకుంటాడు. కానీ యు విల్ లూజ్ ద ఆపర్చునిటీ. దేవుడు నీకు ఇచ్చిన భాగ్యాన్ని, అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. దేవుడు నీకు ఇచ్చిన భాగ్యాన్ని, అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఆ మాట నేరుగా వాక్యం మాట్లాడతావు. నీవు ఈ సమయం అందు ఏమీ మాట్లాడక, ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటే, మౌనంగా ఉంటే విడుదల సహాయం యూదులకు, దేవుని ప్రజలకు తప్పకుండా దేవుడు ఎలాగైనా తీసుకొస్తాడు, ఎలాగైనా తీసుకొస్తాడు. నువ్వు మాట్లాడలేదు కాబట్టి, నువ్వు మౌనంగా ఉన్నావు కాబట్టి, నేను ఆడపిల్లని ఏమీ చేయలేనని చెప్పి సాకులు చెప్తున్నావు కాబట్టి యు విల్ లూజ్ ద ఆపర్చునిటీ. అవకాశాన్ని పోగొట్టుకోవడం మాత్రమే కాదు, వాక్యం ఎంత కఠినంగా మాట్లాడుతుందంటే దేవుడికి నీ ఉద్యోగం పనికి రాకపోతే, దేవునికి నీ పరపతి పనికి రాకపోతే, దేవుడు ఏ ఉద్దేశంతో ఆశీర్వదించి ఆ స్థానంలో కూర్చోబెట్టాడు నీకు అర్థం కాకపోతే, గ్రహింపులోకి రాకపోతే, కేవలం డబ్బు సంపాదించడం కోసమే టీచర్ అయ్యావని, కేవలం డబ్బు సంపాదించడం కోసమే డాక్టర్ అయ్యావని, కేవలం పేరు సంపాదించడం కోసమే ఆ పొజిషన్ లో కూర్చున్నావని లోకానుసారంగా నువ్వు ఆలోచిస్తే వాక్యం అంటుంది, నీవును నీ తండ్రి ఇంటి వారును నశించదు. ఆశీర్వాదం శాపంగా మారిపోతుంది, ఆశీర్వాదం శాపంగా మారిపోతుంది. నీ ఒక్క దానికే కాదు, దేవుని ఉగ్రత తరతరాలు నీ తండ్రి ఇంటికి మొత్తం ఈ శాపం వస్తుంది. నీవును నీ ఇంటి వారును నశించదు. నీవును నీ ఇంటి వారు నశించు. నీవు ఈ సమయంను బట్టి రాజ్యములకు వచ్చితేమో ఆలోచించుకో. పోలీస్ అకాడమీలో ఏంటి మా పరిస్థితి, ప్రత్యేకంగా ఏంటి నా పరిస్థితి, ఇందులోకి నేను ఎందుకు వచ్చాను, ఇది బానిస వ్యవస్థ, 24 గంటలు ఉద్యోగం, ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, విశ్వాసాన్ని కాపాడుకుంటామన్న హోపే లేదు, లోకంలో పూర్తిగా కూరుకుపోయే ప్రమాదం, చాలా రూల్స్, చాలా రెస్ట్రిక్షన్స్. నేను అడిగేవాడిని పోలీసులు సువార్త చెప్పొచ్చా, పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వచ్చాక అడిగేవాడిని, పైనుంచి కింద దాకా చూసేవారు, పోలీసులు సువార్త చెప్పడం ఏంటి, అది ఎట్లా కుదురుతుంది, కుదిరిన నీకు టైం ఎక్కడ ఉంటుంది, సువార్త చెప్పే అంత తీరిగ్గా నిన్నెందుకు కూర్చోబెడతారు, రూల్స్ ఒప్పుకోవు, నేచర్ ఆఫ్ డ్యూటీలో కూడా నీకు ఆ టైం దొరకదు. ఆ మాటలు విన్నప్పుడు గొప్ప వేదన, ఇట్లాగ దేవుడికి పనికి రాకుండా ఏ స్థాయిలో ఉంటే ఏంటి, దేవుడికి ఉపయోగపడితే ఉపయోగపడకపోతే ఇంకెందుకు ఈ జీవితం. ఆ వేదంలో నుంచి దేవుని వాక్యం నన్ను ఆదరించిన మాట ఇది, దీన్ని ఈ పాటలో కూడా నీకు ముద్రించా. నువ్వు ఈ సమయమును బట్టి, నువ్వు ఈ సమయం కొరకే, నువ్వు ఈ కార్యం చేయడం కొరకే, దేవుని ప్లాన్ నీ పట్ల ఇదేనేమో, అందుకోసమే నువ్వు అక్కడికి వచ్చి కూర్చున్నావేమో, నీవు ఈ సమయం బట్టి రాజ్యమునికి వచ్చితేవేమో ఆలోచించుకుని మనం చెప్పమ్మనేను. ఆ హెచ్చరిక మాట ఆమె ఎంత సీరియస్ గా తీసుకుందంటే, ఎంత బాగా ఆలోచించిందంటే, ఎంత సీరియస్ గా తీసుకుందంటే, వెంటనే ఆలస్యం చేయకుండా సమాధానం చెప్తా ఉంది. అప్పుడు వేస్తే మద్దతు అయితే మరలా ఇట్లా నేను ఆలస్యం చేయకుండా వెంటనే రెస్పాండ్ అవుతా ఉంది. ఏమంటుంది 16, నువ్వు పోయి శూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమ్మతో ఉపవాసముండి 3 దినాలు అన్నపానములు చేయకుండి, నేను నా పనికెత్తులు కూడా ఉపవాసముందు. తను ఎంత బాగా సిద్ధపడతా ఉందో, ఎంత బాగా సిద్ధపడతా ఉందో. ప్రభునందు పిల్లరా, నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలి. స్త్రీలు ఏం చేయగలరు, ఆడోళ్ళు ఏం చేయగలరు, చీర కట్టుకుని గాజులు వేసుకుని ఇంట్లోకి వచ్చేయడం తప్ప ఏం చేయగలరు. వంటిళ్ళు కుందేలు చాలా తక్కువగా ఏమీ చేయలేరు అన్నట్టుగా భారత సమాజంలో స్త్రీని చూసిన పరిస్థితుల్లో నుంచి మారిన కాలమానంలో స్త్రీలను ఎలా చూస్తున్నామంటే, స్త్రీలు చేయలేంది ఏముంది, ట్రైన్ లోకో పైలట్స్ అవుతున్నారు, విమానాన్ని నడిపి పైలట్స్ అవుతున్నారు, అంతరిక్షంలో కూడా వెళ్తున్నారు, అన్నిట్లో పోటీ పడుతున్నారు. వీఆర్ ఈక్వల్ ఆ నినాదాన్ని బలంగా లోకంలో వినిపిస్తున్నారు, ఆ నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. భారత రాష్ట్రపతి విమెన్, స్త్రీ భారతదేశానికి రాష్ట్రపతిగా ఉంది, అన్ని రంగాల్లో ఫైనాన్షియల్ మినిస్టర్ విమెన్, అన్ని రంగాల్లో, రాజకీయాల్లో, బిజినెస్ లో, వ్యాపారాల్లో, చదువుల్లో, ఉద్యోగాల్లో, అన్నిట్లో రాణిస్తున్నారు. కానీ పెద్ద ట్రాజడీ ఏంటి అంటే, మినిస్ట్రీలో, పరిచర్లో నేనేం చేయగలను, నేనాడకొని నా వల్ల ఎట్లా కుదురుతుంది, నా వల్ల కాదు, ఇదెంత పెద్ద మోసం. నువ్వు మాట్లాడక నా వల్ల ఏమీ కాదని, నేనేమి చేయలేనని చెప్పి ఉద్యోగాలు చేస్తూ, కుటుంబాన్ని చూసుకుంటూ, అన్ని పనులు చేస్తూ, పుట్టిచ్చిన దేవుడు, పుట్టిచ్చిన ఉద్దేశం, ద పర్పస్ ఆఫ్ లైఫ్, ద పర్పస్ ఆఫ్ యువర్ జాబ్, ఏ ఉద్దేశంతో ఉద్యోగం ఇచ్చాడో, ఏ ఉద్యోగం, ఏ ఉద్దేశంతో నీకు రిజర్వేషన్లు ఇచ్చి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడో, రక్షించుకున్నాడో, పలుమార్లు మాట్లాడుతూ ఉన్నాడో, ఈ రాత్రి కూడా మాట్లాడుతూ ఉన్నాడో, అది నీకు అర్థం కాకపోతే, మౌనంగా ఉంటే, నా వల్ల కాదని చెప్పి భయపడతా కూర్చుంటే, సాకులు చెప్తా కూర్చుంటే, వాక్యం అంటుంది ఇంకొకరిని వాడుకుంటాడు, నీవును నీ ఇంటి వారును నశించిపోతారు. నీవును నీంటి వారు నశించిపోతారు. ప్రియులారా, నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, సహజంగా ఆశీర్వాదాల దగ్గర మన స్పందన ఎట్లా ఉండాలో, ఎలా ఉండకూడదో అర్థం కాదు. ఆశీర్వాదాలు మనం ఎలా చూడాలో, ఎలా చూడకూడదో కూడా మనకు అర్థం కాదు. ఆశీర్వాదాలు దేవుడికి పనికి రాకపోతే, అధికారం దేవునికి పనికి రాకపోతే, దేవుడిచ్చిన ఉద్దేశంలో ఆశీర్వాదాలను మనం చూడకపోతే, ఆశీర్వాదాలు శాపంగా మారిపోతాయి, దీవెనలు శాపంగా మారిపోతాయి. చాలా స్పష్టంగా ఈ వాక్యం మాట్లాడుతుంది. ఆయనకి పనికి రాకపోతే వ్యర్థమైపోద్ది జీవితం, ఆయనకి పనికి రాకపోతే. 2వ అధ్యాయంలో ఈవిడి పట్ల, తల్లి ఎస్తేరు పట్ల దేవుడు ఎంత కనికరం చూపించాడో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆమె జీవితం. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆమె జీవితం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదవాలి. 6వ వచనం, బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకన్యాను పట్టుకుని పోయినప్పుడు, ఇతడు యెకన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడ్డ వారిలో ఒకడు. ఎవరు? మర్దకే. 2వ మాట, తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అనే ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఎస్తేరు చెరలో ఉంది, ఎస్తేరు అనాథగా ఉంది, ఎస్తేరు అనాథగా ఉంది, చెరలో ఉంది, అది ఆమె గతం. నేను ఆ తర్వాత మాట, ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదే ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మర్దకే ఆమెను తన కుమార్తెగా స్వీకరించాను. ఆమె తల్లిదండ్రి చనిపోయే లేరు, పినతండ్రి పెంచుకుంటున్నాడు. పినతండ్రి కూడా స్వతంత్ర దేశంలో లేడు, పరాయి దేశంలో ఉన్నాడు. నేను అనుకుంటాను, ఈ పిల్లకు పెళ్ళవుతుందా? ఈ బుక్ చదివినప్పుడు ఈ పిల్లకు పెళ్ళవుతుందా? జనరల్ గా కాంటెంపరీ సొసైటీలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక ఆడపిల్ల అమ్మా నాన్న లేకపోతే, అది పరాయి దేశంలో బానిసగా ఉంటే పెళ్ళవుతుందా? కొంచెం మీకు అర్థం కావడానికి, ఆమెను దేవుడు ఎంత దీవించాడో అర్థం కావడానికి ఈ మాట వాడుతున్నా. తప్పుగా అనుకోవద్దు, పెళ్ళవడం అన్నది కష్టం. ఎవరైనా పెళ్ళైనవాడు, రెండో భార్యగానో మూడో భార్యగానో లేకపోతే ఉంపుడు గత్తిగానో తీసుకుంటే గొప్ప. ఒకప్పుడు ఆడపిల్లలంటే విలువలేని సమాజం, విలువలేని జీవితాలు. అలాంటి పరిస్థితిలో నుంచి సరాసరి ఎంత కనికరం చూపించాడో ఈ పట్ల. 127 సంస్థానాలకు మహాచక్రవర్తి, అహస్వరుషుకు భార్య అయ్యింది. 127 సంస్థానాల చక్రవర్తికి భార్య అయ్యింది. సుషాను కోటకు, కోటకి పట్టపురాణి అయ్యింది. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప కనికరం, ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. అనాథ, ఆడపిల్ల, బానిస, రాణి అవటం ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. ఏమనుకుందాం, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాడు. కాని దేవుడికి పనికిరా, కాని దేవునికి పనికిరా. ఊరకనే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఊరకనే దేవుడు భూమి మీద పుట్టించాడా? ఊరకనే దేవుడు సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడా? ఊరకనే దేవుడు అందలు మెక్కిస్తున్నాడా? దేవునికి ఉద్దేశం ఉందా అన్న విషయాన్ని తప్పకుండా మనం అర్థం చేసుకోవాలి, తప్పకుండా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సమయం వచ్చింది. చాలాసార్లు ఆశీర్వాదం వెనకాల దేవునికి ఉద్దేశం ఉందని, అందలం ఎక్కించడం వెనకాల దేవునికి ఉద్దేశం ఉందని, దేవుడు నన్ను వాడుకోవాలి, నా ఉద్యోగాన్ని వాడుకోవాలి, నా పరపతిని వాడుకోవాలి, నా నోటి మాటను వాడుకోవాలి, వాడుకోవడం కంటే ఇంకేముంది నా జీవితానికి ధన్యత, వాడబడ్డం కంటే ఇంకేముంది నాకు భాగ్యము అన్న స్పృహ లేకుండా, అమ్మయ్య సెటిల్ అయిపోయాం, చక్కటి భర్త బాగా చూసుకుంటాడు, బాగా సంపాదిస్తున్నాడు, చక్కటి పిల్లలు బాగా చదివిస్తున్నాం, పెద్దోళ్ళు అయిపోతారు, చక్కటి ఉద్యోగం, నేను కూడా సంపాదిస్తున్నాను, మంచి ఇల్లు, కోటి రూపాయల ఇల్లు, మంచి కారు, ఖరీదైన కారు, ఖరీదైన బట్టు, సుఖభోగాలు, సుఖాశక్తి, లోకానుసరమైన జీవితం, ఆశీర్వాదం తర్వాత దేవుణ్ణి మర్చిపోయే స్థితి, ఆశీర్వాదం తర్వాత దేవుడికి నో చెప్పే స్థితి, ఆశీర్వాదం తర్వాత దేవుడు ఏం చేయబోతున్నాడు అన్న ఆ గ్రహింపు లేని స్థితిలోకి ఎస్తే వెళ్ళిపోయింది అనిపిస్తారు. ఏం మాట్లాడుతుందామె, ఏం మాట్లాడుతుందామె? 4వ అధ్యాయంలో గొప్ప శ్రమ వచ్చింది. యూదా ప్రజలందరినీ చంపాలన్న శాసనం సంస్థానంలోకి వచ్చింది. యూదా ప్రజలు చంపాలన్న శాసనానికి కారణం శత్రువు హామాను వాడుకుంటే. దేవుని దాసుడు మర్దకై ఎంత బాగా ఆలోచించాడో, ఈ పరిస్థితికి దేవుడు ముందుగానే ఆయుధాన్ని సిద్ధం చేశాడు, వేపను సిద్ధం చేశాడు, సాధనాన్ని సిద్ధం చేశాడు. ఆయన నా కూతురిని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టాడు. తను మాట్లాడితే కార్యం జరుగుతుంది, తను నిలబడితే కార్యం జరుగుతుంది, దేవానికి స్తోత్రం అని చెప్పి పరిగెట్టుకుని వచ్చాడు. అంత ఆ సంస్థానం దగ్గరికి పరిగెట్టుకుని వచ్చి మాట్లాడతాడు. 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం, 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. 7వ వచనంలో మాట్లాడుతాడు, మర్దకై తనకు సంభవించిన దానితో యూదులను నాశనం చేయటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఎంత అని అతనికి తెలిపి వారిని సంహరించుటకై శూషణలో ఇవ్వబడ్డ ఆజ్ఞ ప్రతిని ఎస్తేర్నకు చూపి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపం చేయటకై అతని వద్దకు పోవాలని చెప్పుమనియు దాని అతనికిచ్చాను. హతాకు వచ్చి మర్దకై మాటలను ఎస్తేరుతో చెప్పాను. అంతటా ఎస్తేరు మర్దకైతో చెప్పుమని హతాకును సెలవిచ్చినది ఏమనగా, అమ్మా మాటలు చాలా సీరియస్, చాలా పెద్ద సమ వచ్చింది. ఈ యూదులు దేవుని ప్రజలందరూ యూదులను చంపాలన్న పన్నాగం ఎందుకు హామాను పన్నాడంటే, యూదా నుంచి నక్షత్రం ఉదయించాలి. సంఖ్యాకాండంలో ఉన్న ప్రవచనం, అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, భూలోక వంశాలన్నీ నీ యందు ఆశీర్వింపబడతాయి. మనం చదివిన వాక్య భాగం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడగు, దావీదు కుమారుడగు, ఏసుక్రీస్తు వంశావళి. అబ్రహాము గర్భం నుంచి, యూదా గోత్రం నుంచి లోకరక్షకుడు ఉదయించబడాలి అన్న ఆజ్ఞ లేకపోతే ప్రవచనం ఉండగా, యూదును చంపడానికి హామాన్ని సాతాను వాడుకొని రాజును ప్రేరేపించి పారసీక శాసనం తిరిగి రాయడం సాధ్యం కానంత కఠినమైన శాసనం వస్తే, ఆ శాసనాన్ని తప్పించడానికి దేవుడు అవకాశం ఇచ్చి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడితే, అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ అంటది యజమా మాట్లాడుతుందో. 4వ అధ్యాయము 10వ వచనము ఎస్తేరు గ్రంథం, పిలవబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరు తొట్టి చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడినన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులకి అందరికీ అతని సంస్థలో ఉన్న జనుడికందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినాల నుండి రాజు నొత్తుకు ప్రవేశించడానికి నేను పిలవబడలేదని చెప్పు మనను. ఎంత స్మార్ట్ గా, క్యూట్ గా, చక్కగా సమాధానం చెప్పిందో, ఐ ఆమ్ సో సారీ, నేనేమీ చేయలేదు, ఐఎమ్ హెల్ప్లెస్. రాజు పిలిస్తే తప్ప వెళ్ళకూడదు, రాజు పిలవకుండా వెళ్తే, రాజు పిలవకుండా వెళ్తే ప్రాణం పోయే అంత ప్రమాదం. కాబట్టి వెళ్ళి చెప్పండి, యూదులు నాశనం అయిపోయినా నేనేం చేయలేదు, మర్దకై బూడిద చల్లుకొని గుండెలు బాదుకుంటున్నా నేనేం చేయలేదు, ఐఎమ్ సో సారీ. సర్రమని గాలింది మర్దకైకి. ఎంత సర్రమని గాలిందంటే, ఏం వాగుతున్నావు, దిక్కుముక్కు లేని అనాథవి, అమ్మా బాబు లేని అనాథవి, పెళ్ళి అవడానికి ఛాన్స్ లేదు, అట్లాంటి దాన్ని తీసుకొచ్చి దేవుడు మహారాణిగా తీసుకెళ్లాడు కూర్చోబెడితే దేవుని కొరకు దేవుని ప్రజల కొరకు నిలబడే అవకాశం వస్తే నన్ను వాడుకోడు నాకు ధన్యత అనడానికి బదులు రాజు పిలవలేదు, నేను వెళ్ళలేను, నాకు ప్రమాదం, నాకు కుదరదు అని పనికి మాలు కబులు చెప్తున్నావా అని అడుగుతున్నాడు. ఒకవేళ ఇట్లాగే ఒళ్ళు దాచుకుంటే సాకులు చెప్పడం నేర్చుకుంటే, డొంక తిరగడం మాటలు మాట్లాడితే, ఆయనకి పనికి రాకుండా కూర్చుంటే దేవుడి పనేమాగదు, దేవుని ప్రజలేమి నాశనం అయిపోరు, లోక రక్షకుడు ఉదయించక మానదు. కాని నీకు వచ్చిన అవకాశాన్ని వాడుకోవట్లేదు కదా, ఒళ్ళు దాచుకుంటున్నావు కదా, భయపడుతున్నావు కదా, కుంటు సాకులు చెబుతున్నావు కదా, నీవును నీ ఇంటి వారును నశించిపోతారు. నీకు మంచిది కాదు. వాడబడితే ధన్యత, వాడబడకుండా పక్కన కూర్చుంటే శాపం. ఆ మాటకి నేను అనుకుంటాను ఆశీర్వాదాలు దేవుడికి పనికి రాకపోతే, అధికారం దేవుడికి పనికి రాకపోతే, ఇవ్వబడ్డ తలాంతులు దేవుడికి పనికి రాకపోతే, ఎంత ఇచ్చాను, ఐదు ఏం చేసావు, ఐదుకి ఐదు తిరిగి మరలా నీకే ఇస్తున్నాను, దేవుడిచ్చిన కృపావరాలు, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన తెలివితేటలు, దేవుడిచ్చిన పిల్లలు, దేవుడిచ్చిన ఉద్యోగం, దేవుడు ఏమి ఇచ్చాడో ప్రతిదీ ఆయన పాదాలు వదిలిపెట్టి వాడుకో ప్రభు వాడుకో. ఒక సేవకుడు అన్నాడు, వాడబడక పనికి రాక ఒళ్ళు దాచుకొని పక్కన కూర్చుంటే తుప్పడితే ఏమవుతుంది, ఎవరికి పనికి రాకుండా వేస్ట్ అయిపోద్ది. వాడబడుతూ అరిగిపోతా ఉంటే ఎంత బాగా షైనింగ్ వస్తుందో. ఒకనొక రోజు విరిగిపోతాం. వాడబడి విరిగిపోవడం ధన్యత, వాడబడకుండా తుప్పట్టుకుపోవటం శాపగ్రస్తమైన జీవితం. రేపు నిశ్చత్వంలో దేవుడు నిన్ను నన్ను అడిగేది చేసిన క్రియను బట్టి ప్రతి వానికి తీర్పు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో వాక్యం మాట్లాడుతూ ఉంది. 5వ అధ్యాయం 10వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున, అవి మంచివైనా సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠ మీదట ప్రత్యక్షం కావలను. అయ్యా బాగా చదువుకున్నాను, డిఎస్సి క్వాలిఫై అయ్యాను, టీచర్ గా సెలెక్ట్ అయ్యాను, చక్కగా ఉద్యోగం చేశాను, ప్రమోషన్ తీసుకున్నాను, రిటైర్డ్ అయిపోయాను, వీటన్నిటిని బట్టి మా కూతురు ఎంత బాగా కష్టపడ్డావు అని కిరీటం పెడతాడా? ఆ చదువు దేవుడికి పనికి రాకపోతే, ఆ ఉద్యోగం దేవుడికి పనికి రాకపోతే, ఎందుకోసం దేవుడు మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో నశించిపోతున్న తరం మధ్య రక్షించుకొని సాక్షులుగా నిలబెట్టాడో? ఎక్కడైతే ఉప్పు తింటున్నామో, ఎక్కడ జీతం తీసుకుంటున్నామో, ఏ డిపార్ట్మెంట్ పేరుతో పిలువబడుతున్నామో, దట్ ఈజ్ యువర్ ఎలక్షన్, దట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ సమయాన్ని బట్టే ఇందుకోసమే దేవుడు నిన్ను నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. రోజు వెళ్తున్నాం, రోజు కూర్చుంటున్నాం. మందిరానికి వెళ్ళేది వారానికి ఒక రోజు, బడికి వెళ్ళేది వారానికి 6 రోజులు. మన పేరే టీచర్, మన జీవితమే టీచర్ లైఫ్ అయిపోయింది. ఆ టీచర్ గా టీచర్ డిపార్ట్మెంట్ లో 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు జీతం తీసుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో దేవుడు ఆశించిన కార్యాలు జరగకపోతే ఎంత గొప్ప భాగ్యం. ప్రతి సంవత్సరం 30 మంది పిల్లలు 40 మంది పిల్లలు నీ దగ్గరకు వచ్చి వెళ్తూ ఉంటారు. 30 సంవత్సరాల సర్వీసులో ప్రతి సంవత్సరం ఎంతమంది పిల్లలను చూస్తాం? అంతమంది పిల్లలు మన గుర్తు లేకపోయినా ప్రతి పిల్లోడుకును గుర్తే. చిన్నప్పుడు 4వ తరగతిలో నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతా ఉన్నప్పుడు మా ఊరు టీచర్ ఎప్పటికీ మర్చిపోలేదు. ఏమాత్రం భయపడకుండా 23వ కీర్తన చెప్పించేది ప్రతిరోజు ఆ ప్లెజ్ సమయంలో. యెహోవా నా కాపరే, నాకు లేమి కలగదు. ప్రతి ఒక్కడు చెప్పాల్సింది ఆ ప్లెజ్. అది ఎస్సీ కాలనీలో ఉన్న స్కూల్ కాబట్టి చక్కగా వాడుతుంది, చక్కగా వాడుతున్న అవకాశాన్ని ఆయన. ఈరోజు పరిస్థితులు అలా లేవు, అలా చెప్పించలేవు. నేను అంటాను ద్వారాలు మూయబడ్డ ప్రభు ద్వారాలు తెరుస్తాడు. అందులో భాగంగానే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కొరకు అనుదినము ప్రార్థన చేసే సహవాసాలని ప్రతి జిల్లాలో గడతా ఉన్నాడు. ఇప్పటికి 14 కట్టాడు, 15 సహవాసంగా మిమ్మల్ని కట్టాడు. ప్రతిరోజు ప్రార్థన చేయ, వ్యక్తిగతంగా నువ్వు పనిచేస్తున్న డిపార్ట్మెంట్ కొరకు, నీ స్కూల్ కొరకు ప్రార్థన చేయ. దేవుడు తప్పకుండా అమ్మా నీతో మాట్లాడతాడు. ఈ సమయం బట్టి నేను యొక్క ఆ పొజిషన్ ఇచ్చాను, ఆ ప్లేస్మెంట్ ఇచ్చాను, దాన్ని వాడుకోవాలి, దాన్ని వాడుకోవాలి. ఎలాగ రిటైర్డ్ అయిపోతాం, ఎలాగ చచ్చిపోతాం, ఏది ఉండేది కాదు. లోకం ధనాశ గతించిపోయేవి, లోకము ధనాశ గతించిపోయేవి. నిలిచి ఉండేది ఏదైనా ఉందంటే ప్రభువు కోసం చేసింది మాత్రమే. పరలోకంలోకి ఎన్నికలోకి వచ్చేది ఏదన్నా ఉందంటే ప్రభువు చిత్తం చేయడం కొరకు చేసిన త్యాగాలు మాత్రమే. ప్రభువు చిత్తం జరగడం కొరకు చేసిన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన మాత్రమే. లోకస్తులు చేస్తున్న ఉద్యోగాల వలె క్రైస్తవులు ఉద్యోగాలు చేయడానికి వీలదు. వాళ్ళు డబ్బు కోసం చేస్తున్నారు, మనం ప్రభువు కోసం చేయాలి, మనం ప్రభువు కోసం చేయాలి. సాకులు చెప్పడానికి వీల్లేదు, నా వల్ల కాదు అనడానికి వీల్లేదు. చాలాసార్లు అనిపిస్తుంది ట్రాన్స్ఫర్ చేసి 30 కిలోమీటర్ల అవతలకి, 40 కిలోమీటర్ల అవతలకి, 50 కిలోమీటర్ల అవతలకి, నాకు తెలుసు ఎస్ఎఫ్జేలో ఒరిస్సాలో టీచర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు, ఒరిస్సా బోర్డర్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అంత కష్టం అవసరమా? ఆ రోడ్లు, ఆ గతుకుల రోడ్లో ఎంత కష్టపడతావా? ఎంత బాగా ఓపిక తెచ్చుకుంటారో, ఎంత బాగా ఆ సపోర్టివ్గా తీసుకుంటారో. ఈ సమయం బట్టి రాజ్యమునికి వచ్చేదేమో జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెనకాల బెంచ్లో నన్ను కాదు అన్నట్టుగా, నాకు కాదు అన్నట్టుగా, ఎవరో ఒకరు చేస్తారులేండి అన్నట్టుగా, ఉద్యోగాల దగ్గర అయితే నాకే ఇవ్వు, జీతం దగ్గర అయితే నాకే ఇవ్వు, నేనున్నానని చెప్పి చేతులు వచ్చేస్తారు. పరిచర్లో మాత్రం నేను కాదు, నా కుదరదు, నా వల్ల కాదు. వాక్యం అంటుంది నశించిపోతావు, నీవును నీ తండ్రి వారును నీ తండ్రి ఇంటి వారు నశించిపోతావు. తల్లి లోకానుసారంగా కొంత భయపడ్డా మర్దక హెచ్చరికని ఎంత సీరియస్ గా తీసుకుందో ఇస్తేరు గ్రంథం 4:15 పంపిస్తాం సమాధానం చెప్తుంది. 16 అంటుంది నా కోసం ఉపవాసం ఉండండి, నేను నా పనికెత్తులు కూడా 3 ఉపవాసం ఉంటాం. ఎంత చక్కటి మాట 16. నువ్వు పోయి శుశానంద కనబడ్డ యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమితో ఉపవాసం ఉండి 3 అన్నపానాలు చేయకుండా, నేను నా పనికెత్తులు కూడా ఉపవాసం ఉండము. అండర్లైన్ చేద్దాం. ప్రవేశించడం న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నాను, నేను రాజు నొద్దుకు ప్రవేశించదును. రూల్స్ ఒప్పుకోకపోయినా, కాంట్రాక్ట్ రూల్స్ ఒప్పుకోకపోయినా, లాస్ ఒప్పుకోకపోయినా, లాస్ ఒప్పుకోకపోయినా అర్థం చేసుకుందాం. ఖచ్చితంగా ఒప్పుకో, ఎప్పుడు రూల్స్ ఒప్పుకో. ఈ లోక రాజ్యాలు వాడివి, చట్టాలు తీసుకొచ్చేది వాడు. యాంటీ కన్వర్షన్ బిల్ వస్తుంది, వచ్చింది. ఉద్యోగస్తులు దేవుని సేవ చేయకూడదు, ఉద్యోగస్తులు సువార్త చెప్పకూడదు, ఉద్యోగస్తులు సంఘాలు కట్టకూడదు. రూల్స్ ఒప్పుకోకపోయినా బైబిల్ ఒప్పుకుంటుందా? దేవుడు ఒప్పుకుంటున్నాడా? ఇట్లాగే సువార్త భారం లేకుండా, రాజ్యభారం లేకుండా, రాకడు కొరకు సిద్ధపడకుండా, రాకడు కొరకు సిద్ధపరచకుండా, అట్లానే లోకానుసారంగానే డబ్బులు సంపాదించుకుంటూ, పేరు సంపాదించుకుంటూ అట్లానే జీవిస్తావా? రూల్స్ ఒప్పుకోకపోయినా నేను ప్రవేశించడం న్యాయ వ్యతిరేకంగా ఉన్నా నేను రాజు నద్దుకు ప్రవేశించదును. నేను నిలబడతాను, ఏమైనా వెల ఎంతైనా, ఖర్చు ఎంతైనా, ఏమి పెనాల్టీ కట్టాల్సి వచ్చినా. అద్భుతమైన మాట, నేను నశించినా నశించదును. ఈ పై పేరిష్ చచ్చేదే ఒళ్ళు దాచుకుంటే భూమి మీద అట్లా ఉండేది ఏం కాదు. చచ్చే చచ్చేదే, ప్రభు కోసం చేస్తే, ప్రభు కోసం ప్రాణం పెడితే నమ్మదగిన దేవుడు మాట ఇచ్చాడు. మార్కు సువార్త 8:34 నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవంగా దక్కించుకును. 35:2 తన ప్రాణాన్ని రక్షించుకుని గురువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తం సువార్త నిమిత్తం ఆయన ఇచ్చిన జీవితాన్ని ఆయన పాదాల దగ్గర పెడదాం, ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఆయన పాదాల దగ్గర పెడదాం, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని ఆయన పాదాల దగ్గర పెడదాం, ఆయన ఇచ్చిన ప్రతి ఆపర్చునిటీ ఆయన కోసం ఆయన మహిమ కోసం వాడుకుందాం, ఆయన ఇచ్చిన ప్రతి తలాంతిని ఆయన మహిమ పరచడానికి వాడుకుందాం, ఆయన ఇచ్చిన పిల్లల్ని ఆయన కొరకు పెంచుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:31 మీరు భోజనం చేసిన, మీరు పానం చేసిన, ఏమి చేసిన, ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, పెళ్లి చేసుకున్న, పిల్లలని కన్నా ఏమి చేసిన, సమస్తము ఆయన మహిమ కోసం ధన్యకరమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం. రూల్స్ ఎట్లాగున్నా ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నా, ఎవరు ఎన్ని భయాలు పెడతా ఉన్నా నేను నిలబడతాను. నేను నశించను. ఆ మాట, ఆ తీర్మానం, ఆ 3 దినాల ఉపవాస ప్రార్థన తర్వాత ఎక్కడా అడుగు తగ్గల, ఎక్కడా వెనకడుగు వేలా, ఎన్నడూ భయపడలా, ఎన్నడూ జంకలా. ఎంత తెగించిందో దేవుని కొరకు ఎంత నిలబడిందో, ఎంత చక్కగా నిలబడిందో. రాజు ఒకనొకటైనా కొన్ని మాటలు అన్నాడు. ఆ మాటలు చదివితే నాకు ఇలాగ అనిపిస్తుంది. ఎఫెసీయుల గ్రంథం 5:3 అంటాడు, రాజు రాణి అని ఇస్తేరు, నీకేమి కావలను, నీ మనవి ఏమిటి, రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదు నామతో చెప్పుగా. అబ్బా అబ్బా అబ్బా, 127 సంస్థానాలకు చక్కెర పట్టి అమ్మ ఇస్తేను పట్టుకుని అంటున్నాడు, నీ కోసం సగం రాజ్యం అడిగిన ఇచ్చేస్తాను. ఇంత ప్రేమించే భర్త మహారాజు నాకు దొరికాడని చెప్పి అయిపోలే ఎస్తేరుకున్న గ్రహింపేటంటే, నా జీవితంలో 2 రాజులు, ఒకరు నా భర్త, ఒకరు నా తండ్రి. పార్శిక రాజు, పరలోకపు రాజు. పార్శిక రాజు మధ్యలో వచ్చాడు మధ్యలో పోతాడు. పరలోకపు రాజు యుగ యుగాలు తరతరాలు ఉండేవాడు. ఆయనేమో నిలబడమంటున్నాడు, ఈయనేమో నీకు రాజ్యం ఇచ్చేస్తానంటున్నాడు. ఎన్నడు నాకు రాజ్యం కావాలని కోరుకోలా? మరి ఏం కావాలి? నీ రాజ్యం వచ్చుగాక. దేవుని రాజ్యం కావాలి, దేవుని ప్రజలు బ్రతకాలి, దేవుని ప్రజలు కొరకు రక్షకుడు యూదా గోత్రం నుంచి రావాలి. నా ప్రజల మీదకొచ్చిన ఈ శ్రమ అది పోవాలి, దాన్ని తొలగించాలి. అసలు ఒప్పుకోవట్లా, వేరే ఇంకేం అడగట్లా. నా ప్రజలు. ఎస్తేరు గ్రంథం 7:3 2 వచనంలో మాట్లాడుతున్నాడు రాజు, ఎస్తేరు రాని నీ విజ్ఞాపన ఏమిటి, అది నీకు అనుగ్రహించబడను, నీ మనవి ఏమిటి, రాజ్యంలో సగం మట్టుకైనా నీకు అనుగ్రహించదు. నేను 2వ నాడు ద్రాక్ష రసపు విందులో ఎస్తేరు తనను. అప్పుడు రాణి అని ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిన, రాజా నీ దృష్టికి నేను దయపొందిన దానినైన ఎడల. రాజు అయిన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపన బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులు నాకు అనుగ్రహింపబడదును గాక. సంహరింపబోటకును, అతము చేయబడి నశించుటకును, నేనును నా జనులను కూడా అమ్మబడిన వారు, మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనంగా ఉండును యాలయనగా, మా విరోధిని తప్పించుకున్నటకై మేము రాజు ఒక తమని ఆశ్రయించడం యుక్తము కాదు. నన్ను, నా జనాన్ని తప్పించు. 8:6 నా జనుల మీదకి రాబోవు కీడును, నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహింపగలను మనవి చేయగా. నా జనులు ఆకీడు చూసి నేనెట్లా మౌనంగా ఉంటాను, నేనెట్లా కడుపు నిండా తింటాను, నేనెట్లా కంటి నిద్రపోతాను, నేనెట్లా మౌనంగా కూర్చుంటాను, నా వల్ల కాదు నా చేత కాదు అని ఒకనాడు కబుర్లు చెప్పిన ఆమె ఈరోజు ఎంత తెగించి నిలబడిందో, ఎంత తెగించి నిలబడిందో. ప్రభువైన ప్రియులారా, 56 స్త్రీల సహవాసాలు, అనుదిన ప్రార్థనలు, ప్రయాసపడతా ఉన్నారు. 14 టీచర్ల సహవాసాలు, అనుదిన ప్రార్థనలు, ప్రయాసపడుతున్నారు. 12 మెడికల్ సహవాసాలు, అనుదిన ప్రార్థనలు, ప్రయాసపడుతున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ లో సిస్టర్స్ తెలంగాణలోకి వెళ్లి క్యాలెండర్ పరిచయం చేశారు. ఉద్యోగస్తులు భార్యలు పరిచయ కొరకు ప్రాకులాడుతూ ఉన్నారు. సోదరి పద్మశ్రీ తను ప్రయాసపడుతున్న విధానం సాక్ష్యంగా చెప్తా ఉంది. చేయగలం, కాళ్ళు చేతులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, తెలివితేటలు ఉన్నాయి. ఒళ్ళు దాచుకుంటే ఆశీర్వాదం కాదు. ప్రభు కోసం అరిగిపోవడం, ప్రభు కోసం కరిగిపోవడం, మన తరం రక్షణ కొరకు, మన జాతి రక్షణ కొరకు, మనం ఉన్న స్థలాల్లో అనేక మందికి దీవెనగా మన ప్రార్థనలు, మన ప్రయాసం మారాలి. అది దర్శనం కలిగిన జీవితం, అర్థవంతమైన జీవితం, ప్రభు మెచ్చే జీవితం, ప్రభు మెచ్చే జీవితం. ఎస్తేరు నశించిపోలా, ఎస్తేరు దేవుడు మర్చిపోలా, ఎస్తేని అట్లా నిలబెట్టాడు దేవుడు. ప్రతి తరానికి మాదిరిగా నిలబెట్టాడు దేవుడు. ఆడపిల్ల నేనేం చేయగలను, ఎస్తేరుని చూడు ఏం చేయగలవు. దేవుని చేతికి జీవితాన్ని అప్పగించుకుంటే ఎట్లా వాడుకుంటాడో, అన్ని పరిస్థితులను ఎట్లా వాడుకుంటాడో దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుంది, మనతో మాట్లాడుతూ ఉంది. 8వ అధ్యాయం మొదటి వచ్చిన ఆ జనమున రాజైన అహష్వరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటిని రాణి అని ఎస్తేరునికి ఇచ్చాను, రాణి అని హెస్తేరుకి ఇచ్చాను. ఆమెను దేవుడు హెచ్చించాడు, ఆమెను రాజు హెచ్చించాడు. దేవుని కొరకు మనం చేసే దాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. ఒకవేళ దేవుడు కొరకు ఏమైనా కోల్పోవలసి వచ్చినా మన ప్రయాసను దేవుడు ఖచ్చితంగా ఆయన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మర్చిపోక ఆయన అన్యాయస్తుడు కాదు. చివరిగా సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం, చావునకై పట్టబడ్డ వారు నువ్వు తప్పించు, నాశనమందు పడుటకు జోగుచున్న వారు నువ్వు రక్షింపవా. ఇది కదా యేసుక్రీస్తు ప్రభు భూమి చేసిన పని. నేను బాగుండాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, జలసాలు చేయాలి, అదా ప్రభు మన చూపించిన మాదిరి. నశించిన దానిని వ్యాధికి రక్షించడం కొరకే ఈ లోకానికి వచ్చాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఎవరు నశించడం నా తండ్రి చిత్తం కాదు. యేసుక్రీస్తు ప్రభు ఆకలేంటి, నా తండ్రి చిత్తం చేయడమే నాకు ఆహారం. ఏ అడుగుజాడలు మన ముందు ఉన్నాయి. ఆయన మాట్లాడుతున్నాడు, చావునకే పట్టబడ్డ వారిని తప్పించు, నాశన మందు పడుటకు జోగుతున్న వారిని రక్షింపవా. ఏ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకుని ఎడల, హృదయములు శోధించేవాడు నీ మాటను గ్రహించను కదా, నేను కనిపెట్టేవాడు కదా, నిరుగును కదా, నరులకు వారి వారి పనులు బట్టి ఆయన ప్రతీకారం చేయను కదా. ఉద్యోగాన్ని చూసే దృక్పథం మారాలి, ఉద్యోగాన్ని చూసే దృక్పథం మారాలి. ఇందు కొరకే, ఈ సమయం బట్టే, ఈ కార్యము కొరకే, ఆయన కోసం వాడబడ్డం కొరకే దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, ఆధిక్యతనిచ్చాడు, ఉన్నత సింహాసనం ఎక్కించాడు. నేనేమి చేయలేను కాదు అయ్యా అన్నను వాడుకో, ఏదైనా చేయడానికి వాడుకో, నీ చేతిలో పనిముట్టుగా వాడుకో, నన్ను వాడుకో, నా ఉద్యోగాన్ని వాడుకో, వాడబడితే ధన్యత. కొత్తగూడెం టీచర్ సహవాసాలు ఉన్న ప్రియులందరినీ, టీచర్లు 14 సహవాసాల్లో ఉన్న సిస్టర్స్ అందరినీ, ఎస్ఎఫ్జే 56 సహవాసాల్లో ఉన్న సిస్టర్స్ అందరినీ, మన ఇళ్లలో ఉన్న తల్లులను, భార్యలను, పిల్లలను ప్రభు వాడుకోవడానికి సమర్థుడు. జ్ఞానులు సిగ్గుపరచడానికి వేపరివారు, బలవంతులు సిగ్గుపరచడానికి బలహీనులను, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని, నీచులను తృణీకరింపబడ్డ వారిని వాడుకునే దేవుడు, మదర్ దిరీసను వాడుకున్న దేవుడు, ఐడాస్ కడ్డరు వాడుకున్న దేవుడు, బేరమ్మను వాడుకున్న దేవుడు. ఎంత గొప్పగా, ఎంత గొప్పగా ఆడపిల్లల్ని భారతదేశ ఉజ్జీవం కోసం వాడుకున్నాడు. అలాగే ఎస్ఎఫ్జే సహవాసంలో ఉన్న ఈ సిస్టర్స్ నందని వాడుకో, ఈ సిస్టర్స్ అందరిని వాడుకోవాలి. అది మన ప్రార్థన ఏదాలో మనం ప్రోత్సహించాలి. ఎందులోనూ తక్కువ లేదు, ఎందులోనూ తక్కువ లేదు. గలతలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వాక్యం మాట్లాడుతూ ఉంది. పౌలే మాట్లాడుతున్నాడు,
పౌలే మాట్లాడుతున్నాడు, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి, మాట్లాడడానికి సెలవును అన్న కొన్ని వాక్యాలు పెట్టి మాట్లాడుతున్నారు. ఆ వాక్యాలే కాదు, పౌలు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, 3వ అధ్యాయము గలతడికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, మీరందరూ యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అన్ని వాగ్దానాలకు వారసులు, పరలోకానికి వారసులు, అన్నిటికీ సమాన హక్కుదారులు. పరిచర్లో కూడా సమాన వాటా. ప్రపంచ పాపులేషన్ లో సగం మీరే, భారతదేశం పాపులేషన్ లో సగం మీరే. సిస్టర్స్ ని ప్రభువులు నడిపించడంలో, ఆడపిల్లల్ని ప్రభువులు నడిపించడంలో బ్రదర్స్ కి లేని గోల్డెన్ ఆపర్చునిటీస్ మీకే ఉన్నాయి. తప్పకుండా తప్పకుండా అన్నిట్లోనూ సమానం, పరలోకంలో సమానం, భూలోకంలో పాపులేషన్ లో సగం మీరు, అన్నిట్లోనూ సమానం. కాబట్టి ప్రభు కోసం ఎస్తేరు తల్లిలాగా నిలబడాలి. అటు కృపా ప్రభు సిస్టర్స్ కి అందరికీ ఈ సంవత్సరంలో ప్రభు అనిపించను గాక. ఆమేన్.